नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో ఆరో రోజు కార్యక్రమంలోకి స్వాగతం. ఈ కార్తీక మాసంలో ఆరో రోజు ఏం చేయాలి? అనుదినము కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం అనేది ఒక ప్రత్యేక విధి. ఈ విషయంలో కొందరు ధర్మ సందేహాలు రాస్తూ మా ఆరోగ్యం వల్ల సూర్యోదయ సమయమున కంటే ముందు లేవలేకపోతున్నాం, కాబట్టి ఆలస్యంగా స్నానం చేస్తే కార్తీక మాసంలో ఉపవాసం చేయకూడదా, దానివల్ల ఏదైనా దోషముందా అని బాధపడుతూ ఉత్తరాలు రాశారు. ఇక్కడ మార్కండేయ పురాణం, స్కాంద పురాణం మనకి ఒక సత్యాన్ని చెప్పాయి, ఒక ధర్మ సూక్ష్మాన్ని తెలియజేసాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రాత్రిపూట మరీ ఏ 1 గంట 2 గంటల దాకానో ఉద్యోగం చేయవలసిన అవసరం లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రం ఆరోగ్యం సహకరించినప్పుడు, శరీరం బాగున్నప్పుడు తెల్లవారుజామున లేచి స్నానము చేయవలసిందే. కానీ కొంతమందికి రాత్రిపూట ఉద్యోగాలు చేసేటటువంటి ఒక ప్రత్యేక విధి ఉంటుంది. ఏ 12:30 1 గంటకు వస్తారు, అటువంటి వాళ్ళు తెల్లవారుజామున ఒక్కొక్కసారి లేవలేకపోవచ్చు. మరి కొంతమందికి శరీరం సహకరించదు, ఆరోగ్యం బాగుండదు, అనారోగ్యవంతులై ఉంటారు. ఇటువంటి వారు ఒకవేళ ఆలస్యంగా లేచినా వారు కార్తీక మాసంలో స్నానం చేస్తే స్నాన ఫలితం వస్తుంది, దాన ఫలితం వస్తుంది, ఉపవాస ఫలితము వస్తుంది. అందుకే మార్కండేయ పురాణం మర్త్యునకు నిజేచ్ఛచే ఎన్నగు రోగము పొందిన ఎప్పుడప్పను అంటోంది. మానవునికి ఆరోగ్యం బాగా లేనప్పుడు, రోగం పొందినప్పుడు ఎలా చేసినా పుణ్యకార్యం అంటూ చేస్తే చాలు, ఫలితం వస్తుంది. ఆరోగ్యం బాగా లేనివాడు తెల్లవారుజామున వెళ్ళేస్తాడు, తలకి స్నానం చేస్తే రొంప పట్టి నానా రకాలుగా బాధలు పడేవాడు తలకి స్నానం చేయకపోవటం వల్ల దోషం రాదు. అందువల్ల అనారోగ్యవంతులకి, ముసలి వాళ్ళకి, పసి వాళ్ళకి, రాత్రి మేలుకొని ఉద్యోగం చేసేటటువంటి వారికి ఎప్పుడు మినహాయింపు ఉంటుంది. తక్కిన వారు మాత్రం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయటం చాలా మంచిది. అసలు అన్ని రోజులు చేస్తే మంచిది, అన్ని రోజులు చేయలేకపోయినా కనీసం కార్తీక మాసంలో ఒక్క సంవత్సరానికి ఒక నెలే కదండి, ఈ నెలలోనే చేయమన్నారు. ఈ నెలలో మళ్ళీ కనీసం సోమవారాలు, ఏకాదశులు, పూర్ణిమ, అమావాస్య, ఈ తిథుల్లో అయినా చెయ్యండి బాబు అని మనకి కార్తీక పురాణం చెబుతోంది. దీనివల్ల కూడా తరిస్తాం. ఆరో రోజు మాత్రం స్నానానంతరం శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని ముందుగా కాస్త విభూతి పూసి ఆ తర్వాత అభిషేకం చేసుకోవడం మంచిది. మనంతట మనం శివలింగం ముట్టుకోవడానికి అవకాశం లేని గుళ్ళోకి వెళితే అప్పుడు అర్చకునికి మనం విభూతి ఇచ్చి ముందు విభూతి పొయ్యమనాలట. ఆరవ రోజు ముందు విభూతి వెయ్యకుండా అభిషేకం చేస్తే ఏ రకమైన ద్రవ్యంతో అభిషేకం చేసినా సంపూర్ణ ఫలితం ఉండదు. ఆరవ తిథికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది మంత్రశాస్త్ర నియమాలు, ఎక్కడ పడితే అక్కడ ఇవి దొరకవు. అందుకే షష్ఠీ తిథి నాడు కార్తీక మాసంలో ఆ రోజు తిథి ఒకవేళ అటు ఇటు తగులు మిగులున్నా మొత్తం మీద రోజుల్లో ఆరో రోజు అయ్యి ఉండాలి. ఆరవ రోజు ముందుగా శివలింగం మీద యథాశక్తి విభూతి వెయ్యాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని శివాభిషేకం చేసుకోవాలి. ఇళ్లలో చేసుకునే వాళ్ళకి ఎలాగో ఇబ్బంది లేదు. ఇప్పుడు మన ఇంట్లో శివలింగం పెట్టుకున్నాం అనుకోండి, ఆ శివలింగం మీద ఎంత విభూతి వేసిన తర్వాత ఆ విభూతి నుదుట ధరించి అప్పుడు అభిషేకం చేసుకోవాలి. ఇదే విష్ణువాలయంలో విష్ణు అర్చన చేయాలనుకున్నప్పుడు కొంచెం చందనం ముందు వేయాలి. ఆరో రోజు గంధం పొడో, గంధమో అరగదీసిందో రాసి ఆ తర్వాత అభిషేకాలు అర్చనలు చేసుకోవచ్చు. ఈ పూట అనగా ఆరవ రోజు ఈశ్వరుణ్ణి విభూతితోటి, గంధంతోటి, పన్నీరుతోటి, పసుపు, కుంకుమ ఇవి నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అంటే హరిద్రా జలం, కుంకుమ జలం, ఈ జలములతో అభిషేకం చేసి ఆయనకి మారేడు పండు కానీ, వెలగ పండు కానీ, దానిమ్మ పండు కానీ, ఈ పళ్ళల్లో ఏదో ఒక పండు, దానిమ్మ, వెలగ, మారేడు, మారేడు పండు కూడా ముగ్గితే చాలా బాగుంటాయి, ఈ ఫలాల్లో ఏదో ఒక ఫలం నైవేద్యం పెట్టాలి. వెలగపండు నైవేద్యం పెట్టిన వాడికి కంఠ సంబంధ రోగాలు పోతాయి. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కార్తీక మాసం నెల్లాళ్ళు వెలగపండుని గనక ఈశ్వరుడికి నైవేద్యం పెడితే వాడికి ఆ రోగాలు పోతాయని చెప్పారు. గొంతు నొప్పులు ఇవన్నీ పోవాలంటే వెలగపండు పూర్వం ఈశ్వరుడికి నివేదించేవారు. కపిత్థ ఫలము అంటాం సంస్కృతంలో, తెలుగులో వెలగ. మారేడు నైవేద్యం పెట్టేవాడికి ఒంటి నొప్పులు తగ్గుతాయి. కొంతమందికి ఎప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలా నానా బాధ పడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు మారేడు పండు నైవేద్యం పెడితే కార్తీక మాసంలో ఆరవ రోజు వాళ్ళకి ఆ రోగాలు పోతాయి. దానిమ్మ ఫలం నైవేద్యం పెడితే దంత సంబంధ రోగాలు పోతాయి. కొంతమందికి పళ్ళ నొప్పులు సాగు బాగా సలుపుతూ ఉంటాయి, ఏమీ తినలేరు, పళ్ళన్ని చిల్లులు పడిపోయి ఎన్ని వైద్యాలు చేయించినా కొంతమందికి ఎందుకో కానీ దంతాల విషయంలో మాత్రం ఈ కట్టుడు పళ్ళు సెట్ కావు. చిల్లులు పడిన చోట క్యాప్ వేస్తే క్యాప్ సెట్ కాదు. కొంతమందికి ఇట్టే సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవుతుంది ఏదో కారణం చేత వాళ్ళ కర్మయోగం వల్ల. అలాంటి వాళ్ళు దానిమ్మ పండు ఆరవ రోజు శివాభిషేకానంతరం నైవేద్యం పెట్టి ఇంత ప్రసాదం స్వీకరిస్తే ఈ దంత సంబంధ రోగాలు తొలగుతాయి. ఏది ఏమైనా ఆరవ రోజు మాత్రం ఈశ్వరుణ్ణి ముందు విభూతి వేసి ఆ తర్వాత అభిషేకం చేసేటప్పుడు గంధం, పన్నీరు, హరిద్రాజలం అంటే పసుపు నీరు, కుంకుమ నీరు వీటితోటి విభూతి కలిపిన నీరు వీటితో అభిషేకం చెయ్యండి. దానిమ్మ, వెలగ, మారేడు వీటిల్లో ఏదో ఒక పండు కానీ మూడు పళ్ళు కానీ సంపాదించి నివేదన చెయ్యండి. దానివల్ల వచ్చే లాభాలు మీకే తెలుస్తాయి. ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా సాధారణంగా శివాలయాలలో జంట పాములు ఉన్నటువంటి ఆలయాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వల్లీ సమేతంగా ఉంటాడు. అటువంటి ఆలయంలో ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించి కొంచెం తీర్థం తీసుకోండి. ఇది ప్రధానంగా ఆరవ రోజు చేయవలసిన క్రియలు. పగలు ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఆలయ దర్శనం చేసుకుని అప్పుడు నక్తమనే పేరుతో భోజనం చేయండి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం చేసే భోజనానికి నక్తము అని పేరు. అది చాలా గొప్పది. ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. పిండిని, వరి పిండిని ముద్ద చేయండి. మెత్తని బియ్యపు పిండి తీసుకుని దాన్ని నీళ్లలో కలిపి ముద్ద చేయండి. ఆ ముద్ద మీద బంగారం కానీ వెండి కానీ మట్టితో కానీ తయారు చేయబడిన ప్రమిద పెట్టండి. కొంచెం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నాను, వరి పిండిని ముద్దగా చెయ్యండి. ఆ పిండిని ఎక్కడ పెట్టాలి? ఆకులో పెట్టాలి. చిక్కుడు ఆకు కానీ, ఉసిరిక ఆకు కానీ, మారేడాకు మీద కానీ, తమలపాకు మీద కానీ, మొత్తం మీద ఆకుల్లో ఏదో ఒకటి ఇవే వాడాలి. మళ్ళీ తమలపాకు, ఉసిరి ఆకు, మారేడాకు ఇవి ముఖ్యమైనవి. చిక్కుడు పాదింట్లో ఉన్నటువంటి వాళ్ళు చిక్కుడు ఆకు కూడా పెట్టండి, చాలా మంచిది. ఈ ఆకు మీద మెత్తని బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఆ ముద్ద పెట్టండి. ఆ ముద్ద మీద మన శక్తిని బట్టి దానం చేసేవాడు ఓపికను బట్టి బంగారపు ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ అవి చేయలేమన్నవాళ్ళు మట్టి ప్రమిద. దీపావళి కొడుతున్నారుగా ప్రమిదలు, అలాంటి ప్రమిద కానీ పెట్టండి. ఆ ప్రమిదలు సన్నని వెండి వత్తి లేక బంగారపుతో ఒడేయండి. దాంతోపాటు ప్రత్తిని గింజలు విడదీసి ఏ దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసి ఆ పత్తితో మూడు ఒత్తులు తయారు చేసుకోండి. మీ ఒత్తులు మీరే చేసుకోండి. ఇవాళ పత్తి దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ కావాలంటే పత్తి కూడా కొనుక్కోవచ్చు మనం. మన ఇంటిలోకి పత్తి తెచ్చుకొని ఆ పత్తితో మెత్తనైనటువంటి పత్తితో మూడు ఒత్తులు చేసి ఆ ఒత్తులు ఆ కుందిలో వేయండి. అందులో ముందు నెయ్యి పొయ్యండి. ఆ తర్వాత ఆ దీపాన్ని శివ సన్నిధానంలో వెలిగించండి. వెలిగించి దీనిని ఒక యోగ్యుడైన వ్యక్తికి దక్షిణతో పాటుగా దానం చేయండి. ఇలా ఆకు మీద పిండి, పిండి మీద ప్రమిద పెట్టి అందులో ఒత్తులు వేసి దాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతోటి కనుక సాయంత్రం వేళ ఎవరైనా మహానుభావుడికి దానం చేస్తే అటువంటి వాడికి తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది. చాలా గొప్పది, మహాపుణ్యం ఇది. పాపాత్ములని కూడా పుణ్యాత్ముల్ని చేసేటటువంటి ప్రక్రియ ఇది. ఇది ఆరవ నాడు చేసి తీరాలి అని కార్తీక మాసానికి సంబంధించిన మహిమ స్కాంద పురాణంలో ఉన్నది. అందులో చెప్పారు వ్యాసుల వారు మన కోసం అన్నమాట. లోకశ్రేయస్సు కోసమే వేదవ్యాసుడు ఏం చెప్పినా చెప్పాడు. సంవత్సరం అంతా పుణ్యకార్యాలు అందరూ ఆచరించలేరు కదా, సంవత్సరం అంతా ఉద్యోగాలు సంపాదనలోనూ లేక గృహ సంబంధమైనటువంటి పనుల్లోనూ నానా బాధ పడుతున్నటువంటి వాడు చెయ్యవలసిన ఒక పని ఉన్నది. అదేమిటి అంటే ఈ కార్తీక మాసంలో నెల్లాళ్ళు స్నానాలు చేయటం, దీపదానాలు చేయటం, పురాణం వినటం ఇవి. అందులో ప్రత్యేకంగా ఆరో రోజు ఈ పని చేయాలన్నమాట. దీనివల్ల ఎన్ని లాభాలు? ఒకటి, దారిద్ర్యం తొలగుతుంది. రెండు, ఆరోగ్యం వస్తుంది. శరీరానికి మనస్సుకి ఆనందం కలుగుతుంది. శారీరక మానసికములైన రోగములన్నిటినీ పటాపంచులు చేసే ప్రక్రియ ఇది. అందుకే పూర్వకాలంలో ఇలా చేసేవారు. చాలా కాలం క్రితం ఓ పండితుడు ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చెయ్యాలి అనుకున్నాడు. భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఉండగా కొద్ది రోజుల్లో ఇక కార్తీక మాసం వస్తుందనగా ద్రావిడ దేశంలో ఒక ప్రాంతం చేరాడు. అంటే తమిళనాడు ప్రాంతానికి చేరాడు. ఆ ఊళ్ళో కొద్ది రోజులు ఉపన్యాసాలు చెప్పి ఊరి వారందరినీ మెప్పించి, అయ్యల్లారా ఇంకో మూడు నాలుగు రోజుల్లో కార్తీక మాసం వస్తోంది, ఈ కార్తీక మాసంలో శ్రీరంగం వెడదామనుకుంటున్నాను, కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథుని సేవిద్దామనుకుంటున్నాను, నేను వెడతాను, నాతో ఎవరైనా వస్తే రండి, అందరం కలిసి నడిచి అక్కడికి వెడదాం, అక్కడ కార్తీక వ్రతాచరణ చేద్దాం, ఎలాగో అక్కడ ధర్మ సత్రాలు ఉంటాయి, ఆ ధర్మ సత్రాల్లో మకాం పెడదాం, వాళ్ళు ఎలాగో ఉచితంగా ప్రసాదాలు పెడతారు అవి తిందాం, హాయిగా పడుకుని రాత్రిపూట హరి కథలు చెప్పుకుందాం, హరి గానం చేద్దాం, పొద్దుటే కావేరీ స్నానం చేసి శ్రీరంగ దర్శనం చేసుకుందాం, ఈ విధంగా కార్తీక మాస వ్రతాచరణ చేసి మనం తరిద్దాం అన్నాడు. ఆ ఊళ్ళో అందరూ కూడా చాలా సంతోషించి మీతో వస్తామన్నారు. ఆ ఊళ్ళో అందరూ వస్తామన్న ఒక్క ఆవిడ మాత్రం ఉండేది. ఆవిడ పరమ లోభి. మాట వరుస కూడా పురాణాలకు వచ్చేది కాదు. ఆవిడకి చిన్నప్పుడే భర్త పోయాడు, బాల్య వితంతువు. పిసిరి గొట్టుతనంతో డబ్బు ఖర్చు పెట్టకుండా దాన్ని దాచిపెట్టింది. ఎవ్వరికీ దానం చేసేది కాదు. ఒక్కనాడు ఆవిడ ఊళ్ళో హరికథ వినలేదు, ఒక్కనాడు దీపదానం చేయలేదు. ఆవిడకి అప్పటికి 50 ఏళ్ళు దాటే ఏనాడు కార్తీక వ్రతాచరణ చేయలేదు. మహానుభావులు అప్పుడప్పుడు తీర్థయాత్రలకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, నాగోటి వాళ్ళు ప్రతి సంవత్సరం తీర్థయాత్రకు తీసుకెడుతూనే ఉంటాం. అలా తీర్థయాత్రలు అంటే పక్కపక్కనే ఎందుకు వచ్చింది తీర్థయాత్రలు, డబ్బు మూట కట్టుకుంటే ఎంత లాభమో, డబ్బులు చూసుకోవడంలో ఉన్న ఆనందం తీర్థయాత్రలో ఏముంది, తీర్థయాత్రలో చలి వస్తుంది, రూములు సరిగ్గా ఉండకపోవచ్చు, భోజనాలు ఉండకపోవచ్చు అంటూ ఆ దౌర్భాగ్యురాలు తీర్థయాత్రలని నిరసించింది. బట్ ఇలాంటి వాళ్ళ మాటలు మీరు వినకండి, ఆ దౌర్భాగ్యుల యొక్క మాట. ఈ బాల్య వితంతు అలాగే అనేదిట, 50 ఏళ్ళు వయసు వచ్చిదాకా ఆవిడ ఇష్టవుతున్న రెచ్చిపోయి దానాలు వద్దు, ధర్మాలు వద్దు, గోపోషణ వద్దు, ఇంకోటి వద్దు, ఇంకోటి వద్దు, పురాణాలు వద్దు, ఇవన్నీ దండగా జ్యోతిషం అంటే మూఢ విశ్వాసం అంటూ ఇష్టం వచ్చినట్టు వాగేది. ఈ విషయాన్ని కొంతమంది ఈ పౌరాణికుడికి పండితుడికి చెప్పి, అయ్యా మేమంతా మీతో శ్రీరంగం వచ్చి కార్తీక మాసం వ్రతాచరణ చేద్దామనుకుంటున్నాం, మా ఊళ్ళో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ నాస్తికవాదం చేస్తుంది, పురాణాలు వినదు, అందరినీ తిడుతూ ఉంటుంది, ఆవిడకి స్నానాలు దానాలు ఇష్టం ఉండవు, ఆవిడ ఏదో రకంగా మారితే బాగుండును అని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ కూడా మా చుట్టం అని కొంతమంది పాప ఈయన దగ్గర చెప్పారు. ఈయనకి ఆవిడ మీద జాలేసింది. ఇంకా కార్తీక మాసానికి సమయం ఉంది కదా, శ్రీరంగానికి ఈవెంట్ కూడా పట్టుకెడితే బాగుండు అనుకుని ఒకరోజు ఆవిడ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ, ఏయ్ సన్యాసి, దొంగ సన్యాసి, పౌరాణిక, మా ఇంటికి రాగు, వచ్చావంటే తంతాను, నీకు భిక్ష వేయనంది. అప్పుడు ఆయన నవ్వి, అమ్మా నేను భిక్ష అడగడానికి రాలేదు, లేక నీ దగ్గర భోజనానికి రాలేదు, రెండు ముక్కలు చెబుదామని వచ్చాను, వింటావా అన్నాడు. నిజానికి ఆవిడ చాలా దుర్మార్గురాలు, కానీ ఎక్కడో ఏదో ఒక యోగం ఉంటుందండి ఒక్కొక్కళ్ళకి. ఆ యోగం వల్ల ఆవిడకి ఏమైందో తెలిసినా ఈయన ముఖం చూడగానే అప్పటి వరకు ఉన్న తిక్క తగ్గి, ఎందుకు ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత వల్ల మాట్లాడాలనిపించి, సరే కూర్చోబోయింది ఆయన. కూర్చుని, తల్లి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదు, జంతూనాం నరజన్మ దుర్లభం, జీవులలో మానవుడై పుట్టడం చాలా కష్టం, మహాపుణ్యాత్ములకే మానవ జన్మ వస్తుంది, రాకరాక వచ్చిన ఈ మానవ జన్మని పవిత్ర కార్యాలతో, సత్యం పలకడంతో, వ్రతాలతో, అనుష్ఠానాలతో బాగు చేసుకుంటే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది. అంత తేలిక మోక్షం రాదు ఎలాగో, ముక్తి అంత సులభం కాదు. కానీ కనీసం పవిత్ర కార్యాలు చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. ఆ జన్మలో అయినా నువ్వు కుటుంబంతో సుఖంగా ఉంటావు, భగవత్ సేవ చేస్తావు. నీకు భగవంతుడు ఏ పాపం వల్ల కానీ చిన్నప్పుడే వైధవ్యం ఇచ్చాడు, అయినా దేవుడి దేవుల నీకు ఇల్లుంది, సంపదలున్నాయి, అంతో ఎంతో ఆరోగ్యం ఉంది. కానీ ఒక్కనాడు నీ జీవితంలో పురాణం విన్నావా? ఒక్క సంవత్సరమైన కార్తీక మాసంలో స్నానాలు చేసావా, వ్రతాలు చేసావా, అనుష్ఠానాలు చేసావా, దీపదానం వంటివి చేసావా, శివాలయానికి వెళ్ళావా, విష్ణువాలయానికి వెళ్ళావా, ఒక్క అమ్మవారి ఆలయానికి వెళ్ళావా, ఆలయాలు తుడిచి అక్కడ దీపం వెలిగించి దీపారాధన చేసి అక్కడ మహానుభావుల్ని సేవించి పురాణ కథలు వింటే నీ జన్మ ఎంత పవిత్రమవుతుంది ఒకసారి ఆలోచించు. ఊళ్ళో అందరితో తగాదా పడుతూ అశాంతితో బతుకుతున్నావు, నీకెవ్వరి మీద నమ్మకం లేదు. ఈ చచ్చిపోయాక డబ్బు ఎవడెత్తుకుపోతాడో అని బెంగ మనం చచ్చిపోయాక మన డబ్బు ఎవడు పట్టుకెడితే ఏమిటి? ఉన్న రోజుల్లో పోయిన డబ్బు తినగలుగుతున్నావా? నీవు తినవు, ఇతరులకు దానమివ్వవు, వ్యర్థంగా చివరికి ఆ డబ్బు అంతా పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించు నువ్వు. నాతో పాటు శ్రీరంగం రా. నా తల్లిని పూజించినట్టు నిన్ను పూజించి శ్రీరంగంలో నీ చేత కార్తీక స్నానాలు చేయిస్తానని కానీ ఆ మహానుభావుడి యొక్క ముఖవర్చస్సు వల్ల, ఆయన మాటల వల్ల ఆవిడలో మార్పు వచ్చింది. కొంతమంది ఎవరిని చూసినా మారరు, కానీ కొంతమంది మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, మారతారు. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఎవరు చెప్పినా విననివాడు, నేను చెబితే విని యాత్రలకు వచ్చినవాడు ఉన్నారు తెలుసా. ఒకసారి యాత్రకు వచ్చాక ఎంతో మార్పు వచ్చింది వాళ్ళలో, అస్తమానం వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అలాగే ఈవిడికి యోగం వచ్చి ఆయనతో కలిసి, అయ్యా ఎందుకో మీరు చెప్పాక వినాలనిపిస్తుంది, వస్తానండి అన్నది. ఆయన తక్కిన యాత్రికులతో పాటు ఈవిడిని కూడా కొంత డబ్బు తీసుకోమన్నాడు, తీసుకున్నది. ఆయనతో శ్రీరంగం వెళ్ళింది. పరమ పవిత్రమైన శ్రీరంగ పట్టణంలో అడుగుపెట్టి దీపావళి నాడు ఆ రోజు మొదలుకొని కార్తీక మాసం అంతా, అంటే ఆ నెల్లాళ్ళు అక్కడున్న ఒక గుడి సత్రంలో మకాం పెట్టారు వీరు. ఈ పుణ్యాత్ముడు వీళ్ళందరినీ తీసుకెళ్లేవాడు. కావేరీ నదిలో సంకల్పం చెప్పి వాళ్ళ చేత స్నానం చేయించాడు, సంకల్పపూర్వక స్నానం చేయించాడు. స్నానం అయిపోయాక వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శ్రీరంగనాథుని ఆలయంలోకి తీసుకెళ్లేవాడు, వారందరికీ దర్శనం చేయించేవాడు. ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాక ఆ రంగడి ఆలయంలో కాస్త ఒక మండపం ఉన్నది, ఖాళీ ప్రదేశం, అక్కడ వారందరినీ కూర్చోపెట్టి మానవ జన్మ యొక్క ఉత్కృష్టత హరినామస్మరణ చేయటం వల్ల వచ్చే లాభం ఇవన్నీ చెప్పి వారందరినీ కూడా గోవింద గోవింద అనిపించాడు. ఆయనకి శివకేశవ భేదం లేదు, అందుకే అదే శ్రీరంగంలో ఉన్న శివాలయానికి తీసుకెళ్లేవాడు, రెండు చోట్లకి తీసుకెళ్లేవాడు. అందరూ ఆయన ఎలా చెబితే అలా వినేవారు. ఆయన మహాత్ముడు, చేసి చూపించేవాడు, అందువల్ల ఆయన చెప్పినట్టు విన్నారు. ఆయన వాళ్ళందరినీ ఈ కార్తీక మాసంలో దానాలు చేయిస్తూ ఆరవ రోజు వచ్చిందనమాట. ఆరవ రోజు ఏం చేశాడు, ఈరోజు ఒక ఉసిరాకు తెచ్చుకోండి, దాని మీద మెత్తని బియ్యపు పిండి ముద్ద పెట్టండి, ఆ పిండి ముద్ద మీద బంగార ప్రమిదో వెండి ప్రమిదో పెట్టండి, అందులో ఒత్తులు వెయ్యండి, అందులో నూనె పొయ్యండి లేక నెయ్యి పొయ్యండి, దాన్ని వెలిగించండి, దీపదానం చెయ్యండి అర్చకులకి పురోహితులకి, దక్షిణతో చెయ్యండి అని చెబితే వాళ్ళంతా దీపదానాలు చేశారు. ఆ దీపదానం చేసిన మహాఫలితంతో అందరికీ ఆనందం కలిగింది. తర్వాత కార్తీక మాసం అయిపోయింది, ఈ విధవ మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చేసింది. ఆవిడకి ఆశ్చర్యం చెప్పమంటారా, 80 ఏళ్ళు బతికిందిట. 81వ సంవత్సరంలో ఆవిడకి వైకుంఠం నుంచి దూతలు వచ్చారు. వచ్చి, అమ్మా నీకు నమస్కరిస్తున్నాం రా, ఇదిగో పవిత్రమైనటువంటి ఈ విమానం ఎక్కు, ఈ విమానంలో ఎక్కి వైకుంఠానికి రా అంటే ఆవిడ తెల్లబోయి, నేను ఎన్నో ఏళ్ళు మహాపాపాలు చేశాను, అయినా నా కోసం వైకుంఠం నుంచి విమానం ఎలా తీసుకొచ్చారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు, 50 ఏళ్ల వరకు మహాపాపాలు చేశావు నువ్వు, నీ 51వ ఏట ఒక మహానుభావుడితో ఆయన మాట విని శ్రీరంగం వెళ్ళావు, అందుకే జీవితంలో గురువులను ఆశ్రయించి వాళ్లతో యాత్రలకు వెళితే తరిస్తారని పెద్దలు చెప్పారు. ఆ గురువు గారి మాట విన్నావు, శ్రీరంగంలో కావేరీ స్నానం చేసావు, పవిత్రురాలి అయ్యావు, దీపదానం చేసావు, ఆ మహాపుణ్యం నిన్ను అనుగ్రహించింది. కార్తీక మాసంలో 6వ రోజు పిండి మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించి ఆ దీపదానం చేసేవాడు వైకుంఠానికి వెడతాడు అని ఆవిడ శరీరంతో వైకుంఠానికి పట్టుకుపోయారు. ఇలా ఎంతోమంది దీపదానం చేసి తరించారు. కాబట్టి 6వ రోజు తప్పక పిండిని ఒక ఆకు మీద పెట్టి, చిక్కుడాకులంటే ఆకు మీద, ఆ తర్వాత దాని మీద దీపం పెట్టి వెలిగించి దానిని దానం చేస్తే వారికి ఇహపరాలు రెండూ లభిస్తాయి. హరి ఓం తత్సత్.